कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविंदाय नमो नमः। ఈ భాగవతం మనం నేర్చుకునే ముందు ప్రతిరోజు 12 సార్లు ఈ మంత్రం కలిసి చేసుకుంటాము. ఇది భాగవతంలో ఉన్నటువంటి తాంత్రికమైనటువంటి మంత్రము. తాంత్రిక మంత్రం అంటే అర్థం ఏంటి? ఇమీడియట్ గా రిజల్ట్ ఇచ్చే. ఇది మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోవచ్చు. ఎటువంటి కష్టంలో ఉన్నా 3 సార్లు మీరు దీన్ని అనుకుంటే ఫలితాలు వస్తాయి. ఇమీడియట్ అనమాట. దీనికి తపస్సిద్ధి, మంత్రసిద్ధి, యజ్ఞాలు, అనుష్ఠానాలు అది అవసరం లేదు. మంత్రం తెలుసుకుని తెలుసుకున్న వాళ్ళ ద్వారా తెలుసుకోవడం. ఇంకా ఇప్పుడు మీకు అది అర్థమైంది కదా మంత్రము. ఇది భాగవతం నేర్చుకునేటప్పుడు మనం ప్రతిరోజు 12 సార్లు ఉచ్చారణ చేసుకుంటాం. మంత్రం మళ్ళీ ఒకసారి వినండి, వినండి అనక్కర్లేదు మీరు. ఓ కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం. 2 ఓంకారాలు మధ్య ఉంది, అది అర్థం చేసుకోండి. అంటే ఓంకారంతో సంపుటీకరణ అయింది. అది 2 ఓంకారాలు వేరువేరుగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు మీరు ఉచ్చారణ చేయాలి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం. మళ్ళీ ఓం. అర్థమైనా? 2 ఓంకారాలు ఉంటాయి. అది చాలా ముఖ్యం. మీరు ఇక్కడ చేసుకోవాల్సింది, ఎటువంటి ఆపద సమయమైనా, ఇంకా ఈ కష్టకాలం నుంచి బయటపడలేము మనము. గజేంద్రుడి కథ తెలుసు కదా, ద్రౌపది కథ తెలుసు కదా. అంటే ఇంకా బాహ్య జగత్తు నుంచి మీకు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సహాయ సహకారాలు లభించవు అనేటప్పుడు కూడా ఈ మంత్రం పనిచేస్తుంది. అది గుర్తుంచుకోండి. సరే, ఇంకా మనం భాగవతం ఎలా చదువుకుంటాము, ఏమి చేస్తాము అనేటటువంటి దాంట్లో ఈ భాగవతము మనకి ఎలా అందజేయబడింది అంటే, కృష్ణ నిర్యాణం జరుగుతోంది, బాణం గుచ్చుకుంది కృష్ణుడికి. కథ తెలుసు కదా మీకు అందరికీ, ఎదో అంతా నాశనం అయిపోయింది. కృష్ణుడు లోపలికి ఎక్కడికో వనంలో వెళ్ళిపోతాడు. వనంలో వెళ్ళిపోయి ఓ చెట్టుని ఆసరాగా తీసుకుని, ఆ చెట్టు యొక్క కాండం మీద తల పెట్టుకుని, ఎడక్కాలు మట్టుకుని, దానిపైన కుడికాలు పెట్టి ఆ కాలు పట్టుకుని వెళ్ళి ఆడిస్తూ పడుకుంటాడు. తోచగా పడుకునేవాడు మామూలుగా పడుకోవచ్చు కదా, కుడికాలు పట్టుకుని వేళ ఆడిస్తూ పడుకుంటాడు. అక్కడ అదే అడవిలో ఒక వేటగాడు తన పిల్లవాడికి వేటాటలు నేర్పుతున్నాడు. చూపిస్తాడు, అక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు, ఇక్కడ కొట్టు అది. ఈ పొదల మధ్య నుంచి కదులుతున్నటువంటి బొటకన వేలు ఒక జంతువు యొక్క చెవిలా కనిపించింది. సరే, దానికి గురి వేసి కొట్టాడు. కొట్టాడు. కొడితే ఆ బాణము ఆ తీలమండలం దాటుకుని మోకాలు పై వరకు వెళ్ళిపోతుంది కృష్ణుడికి. సరే, వీడు అది జంతువుని వేటాడాను కదా, ఆ శవాన్ని తీసుకుని వెళ్దాం అని వస్తే చూస్తే అక్కడ కృష్ణుడు ఉన్నాడు. బాధపడతాడు, ఏం బాధ లేదు, టిక్ఫట్ క్యాచ్, చెట్ల వెనకాత నుంచి ఒకటి నేను ఇలాగే చంపాను, నేను రాముడి యొక్క అవతారంలో పైకెత్తాలా. ఓకే, బైక్ ఉన్నాక మనుషుల దగ్గర రావటం ఏంటి, మనుషులు దూరంగా ఉన్నా విభజిస్తారే, చూసుకోండి. అది ఆడియో సెట్ చేసుకోండి.
అందువల్ల ఆత్మకి ఎవరు మడారు అవతారం చేయనట్లే వాలిని నేను చెట్ల వెనకాల నుంచి దాంట్లో కొట్టాను. వాలి చనిపోయాడు. అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నేను శరీరాన్ని నెక్స్ట్ అవతారంలో ఎలా వదిలేయాలి. ఇంకా భాగవత యొక్క కథలో కొంచెం మనం జాగరూకతతో అర్థం చేసుకోగలిగితే మనకి జీవించేటటువంటి విధానం తెలుస్తుంది. భావనందరూ కూడా అంటే మన భారతీయ జీవిత విధానం ముఖ్యంగా భారతీయ జీవిత విధానం ఎందుకు అంటున్నాను అంటే కొన్ని చోట్ల అసలు జన్మ గురించి మాట్లాడదు, పునర్జన్మ నమ్మరు. పునర్జన్మలు నమ్మనటువంటి వాళ్ళకి సరే అసలు గొడవ అంతా లేదు, గొడవ లేదు, హాయిగానే జీవిస్తారు, వేరే విషయం. కొందరు పునర్జన్మని నమ్ముతారు, బౌద్ధులు జైనులు. కానీ వాళ్ళ జీవిత విధానంలో మనకి వాళ్ళు పునర్జన్మని నమ్ముతున్నారు అన్నటువంటి జీవిత విధానం కనిపిస్తుంది. భాగవతం చదివేది అందుకు మొట్టమొదట మనకేమర్థమని అంటే ఇది ఒక జన్మ మాత్రమే కాదు మనకి ఉన్నది, కొన్ని వేల జన్మల నుంచి మనం పుడుతున్నాము చేస్తున్నాము పుడుతున్నాము చేస్తున్నాము. ఈ జన్మ కర్మల రహస్యాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఇలాగే మళ్ళీ కొన్ని కోట్ల సంవత్సరాల వరకు పుడుతూ ఉంటాము చేస్తూ ఉంటాము, ఇరుక్కుపోయి ఉన్నాము ఒక చక్ర భ్రమణంలో అన్నది అర్థం అవ్వాలి. అది అర్థం అవడానికి భాగవతం అంచేత భాగవతాన్ని వినేటటువంటిప్పుడు ఈ లక్ష్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. మొట్టమొదట మీకు మనసులో నాటుకోవాల్సింది ఏంటి అంటే ఈ జన్మ మాత్రమే మనకి ఉన్నది కాదు, ఈ జన్మకి కారణం ఎక్కడుంది అంటే ఎక్కడో ఉంది అనంత కాలాలలో. త్రేతాయుగంలో ఎక్కడో ఒక తాటి చెట్టు వెనకాల నుంచి ఒకరిని చంపితే అవతార వృత్తి అయినా దాని ఫలితము అతని సాగులో రావాల్సిందే, ఆ అవతారమూర్తి యొక్క సాగులో రావాల్సిందే అనేటటువంటి ఆ కర్మ బంధాన్ని మనం అర్థం చేస్తాం. నువ్వు ఏమి చేస్తే అది వస్తుంది, నువ్వు ఏం చేస్తే అది వస్తుంది. అది నోట్తో అంటే కాదు, మన ఆచరణలో కనిపిస్తుంది. అందుకే కృష్ణుడు పుట్టక ముందే తన అవతార సమాప్తి ఎలా జరగాలి అని ఆలోచించుకున్నాడు అని అర్థం అవుతుంది కదా. డిసైడ్ ఎప్పుడు డిసైడ్ చేసుకున్నాడు, రామావతారంలో వాణిని చంపుతున్నప్పుడే ఆయన డిసైడ్ చేసేసుకున్నాడు. ఎస్, ఇది నేను నెక్స్ట్ అవతారంలో ఎలాగ శరీరాన్ని వదలాలో ఈ విధానము అని. ఆయుధు కర్మచ విత్తంచ విద్యా నిధనమేవచ. ఈ ఐదు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఆయుధు ఎన్నేళ్ళు బతుకుతాం, కర్మ ఎటువంటి పనులు చేస్తాం, విత్తము విత్తము అంటే డబ్బు కాదు వనరు. డబ్బు ఒకటి ఉంటే ఏం లాభం, డబ్బుతో పాటు దానికి కావాల్సినటువంటి వనరులు కూడా ఉంటాయి. అంటే విత్తము అంటే ధనం కాదు వనరు. ఎప్పుడు నీకేం కావాలో అది నీకు లభిస్తూ ఉంటే నువ్వు డబ్బును వాడేది. డబ్బు ఉంది కానీ నీకేది కావాలో అది లభించలేదు, నువ్వు పరమ దరిద్రుడివి. ఇది భారతీయ ఆధ్యాత్మికత మానవ జాతికి ఇచ్చేటటువంటి ఒక విచిత్రమైనటువంటి సందేశం. విచిత్రం ఎందుకంటే డబ్బు ఉంది కానీ నువ్వు దరిద్రుడే, డబ్బు లేదు కానీ నువ్వు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగి రాజ. ఏం డబ్బు ఉంది ఆయనకి, ఏం ఆస్తి ఆయన ఖర్చుపెట్టాడు, విరిగిపోయిన మస్జిద్, రెండు గడుపుల దూరంలో ఉండేటటువంటి ఒక తావిడి, అంతేగా ద్వారకామాయి తావిడి ఎవరి గురించి చెప్తున్నారో అర్థం. కానీ ఆయన మీరు ఎలా పూజిస్తున్నారు ఇప్పుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాదే రాజ యోగి రాజ ప్రపంచాన్ని అంతటినీ గెలవాలని బయలుదేరిన అలెగ్జాండర్ని ఎవరు పూజించాలి, అలెగ్జాండర్ మొహం ఎలా ఉంటుందో కూడా తెలియదు, ఆయన విగ్రహాలు కూడా ఎవడు ఎట్లా పెట్టడు, నన్ను పూజించండి అన్నటువంటి ఒక వ్యక్తి యొక్క తిరిగిపోయిన బట్టలు కట్టుకున్నటువంటి ఒక వ్యక్తి యొక్క విగ్రహానికి ఎన్ని రాజభోగాలు జరుగుతున్నాయో చూడండి. మామూలు వ్యక్తి కూడా అంటే రాజభోగాలు జరగలేదు, ఎంత డబ్బు. ఇది అర్థం చేసుకోండి, విత్తము అంటే లేకపోతే భాగవతం అర్థం కాదు. మన మనస్సు నుంచి
ఈ ఆలోచన విధానాన్ని కరెక్ట్ చేసుకోవాలి. అందుకే దీన్ని నిజంగా చెప్పాలి అనుకుంటే ఇది ఒక విధంగా ఆధ్యాత్మిక నక్షలిజం, ఆధ్యాత్మిక రివల్యూషన్, ఆధ్యాత్మిక కమ్యూనిజం. మీ ఆలోచన విధానంలో పరిపూర్ణమైనటువంటి మార్పు రావాలి. పరిపూర్ణమైనటువంటి మార్పు ఏ యాంగిల్లో రావాలి? ఆయువు, కర్మ, విత్తము, విద్య, నిధనము, పంచైతాన్ని, ఈ ఐదు కూడా తల్లి గర్భంలో ఉన్నప్పుడే నిర్ణయింపబడతాయి. శంకరాచార్య వారి శ్లోకం ఇది, ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమే. ఇది ఎలా మన జీవితంలో జరుగుతున్నదో, దీనిని ఎలా గుర్తించాలో, గుర్తించిన తర్వాత అసలు ఈ ఐదు ఎందుకు నువ్వు నిర్ణయించుకుని పుడుతున్నావు? మీకు ఈ ప్రశ్న కూడా జవాబు కావాలి. నాకు అర్థమైందే సరే మాస్టారు, మీరు చెప్తున్నారు నా ఆయువు నిర్ణయింపబడింది, కర్మ నిర్ణయించబడింది. కర్మ అంటే మనం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, హౌ యు రియాక్ట్ అన్నది కర్మ. ఒక పరిస్థితికి నువ్వు ఏ విధంగా రియాక్ట్ అవుతావు అన్నది కర్మ. పిరికివాడు దెబ్బలాడాల్సి వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు? అదేది పాట కూడా ఉంది, తిరోగమే మనకి, తిరోగమించటమే మనకి తెలుసు. ఏ సినిమాలో పాటది అందులో ఏదో ఒకటి, అది వాడి కర్మ అనమాట. వీడికి తిరోగమించటమే తెలుసు, వాడికి పురోగమించటమే తెలుసు. కర్మ అంటే అది ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అంటే నువ్వు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిని పట్టుకుని దాన్ని లొంగ తీసుకునేటటువంటి కర్మ చేయగలవా, లేకపోతే పరిస్థితిని లొంగిపోతావా? కర్మ అంటే అది నా కర్మ అనుకుని ఎడుస్తూ కూర్చోవడం కాదు. ఆయువు జీవితం వెళ్తుంది, కర్మ ఆ జీవితంలో నువ్వు హీరోగా బతుకుతావా, తిరిగివాడుగా బతుకుతావా? ఆ ధైర్యము కేవలం భారతీయులు మాత్రమే ఇవ్వగలుగుతారు. అర్జునుడు లాంటి వాడికి కూడా తిరిగితనం వస్తే ఏం చెప్పాడు శ్రీకృష్ణుడు? హతోవా ప్రాప్తీ స్వర్గం, విత్వావా పోక్షసే మహి. చచ్చిపోతే స్వర్గం వస్తే నాకేం లాభం అంటాడు చాలా మంది. అర్థం చేసుకోరు కర్మ అంటే ఏమిటో. ఇక్కడ వీడు యుద్ధం చేస్తూ చనిపోయాడు, అంటే ఎట్టి పరిస్థితిని అదుపు చేయటానికి ప్రయత్నిస్తూ కదా శరీరం వదిలేడు. అర్థమవుతుందో చెప్తాను, చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భాగవతము అర్థం చేసుకోవాలి అంటే భారతీయ ఆలోచన విధానం రావాలి, భారతీయ సంస్కృతి తెలియాలి మనకి. ఇప్పుడున్నటువంటి దేశకాల పరిస్థితులకు అనుగుణంగా మన బుర్రలు పెట్టుకుని ఆ బుర్రల ద్వారా ఇది అర్థం చేసుకోవాలంటే అర్థం కాదు. ఇది భారతీయుల యొక్క ఈ పంచ విద్యా విధానం, పంచశీలము అనుకోండి, కావాలనుకుంటే భారతీయుల యొక్క పంచశీలము, ఆయు కర్మ విత్తము విద్య నిధనం, ఈ ఐదు గుర్తుంచుకోండి. ఇదే మొన్న మీకు మీకు ఇక్కడ యజ్ఞంలో 12 ఇటికలు 5 దీపాలుగా అందజేశారు. భాగవతమే, భాగవతంలో 12 అధ్యాయాలు ఉంటాయి, దాన్ని స్కందములు అంటారు, అధ్యాయాలు అంటారు. ఇది కూడా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, భాగవతాన్ని స్కందములు అంటారు. మహాభారతంలో ఉన్నటువంటి అధ్యాయాన్ని పర్వములు అంటారు, రామాయణంలో ఉన్నటువంటి అధ్యాయాలను కాండములు అంటాం, అయోధ్యాకాండము, పాలకాండము, కిష్కింధాకాండము. మహాభారతంలో పర్వములు అంటాం, ఆది పర్వము, భీష్మ పర్వము, శాంతి పర్వము, ఇలా 18 పర్వాలు ఉన్నాయి. ఇక్కడ భాగవతంలో కందాలు ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక తెలిస్తే తప్ప మళ్ళీ ఈ పేరు ఎందుకు వచ్చాయో మీకు తెలియదు. అధ్యాయాలు కాదు, అది డివిజన్స్ కాదు. అది మరేంటో నిజంగా చూసుకుందాం మనం. కానీ ప్రస్తుతం మొత్తం భాగవతం మీకు ఏం నేర్పించదలుచుకుంటుందో అర్థమైందా? మీ ఆయు ప్రమాణాన్ని మీరు మార్చుకోవచ్చు. భాగవతం తెలిస్తే మీరేం చేయగలరు అంటే మీ ఆయు ప్రమాణాన్ని మార్చుకోవచ్చు. కావాలంటే మీ ఆయు ప్రమాణాన్ని ఒకే ఆయువు దగ్గర ఫ్రీజ్ చేసేవచ్చు. సనత్ కుమారుడు, 4 కుమారులను మనం చదువుకుంటూ ఉండగా సనక, సనందన, సనత్ ప్రజాతీయ, సనంద నలుగురు కుమారులు. వీళ్ళ వయస్సు ఎంత తెలుసా మీకు? ఎప్పుడు ఐదేళ్ళు, ఎప్పుడు ఐదేళ్ళు. ఎందుకు ఐదేళ్ల దగ్గర ఫ్రీజ్ అయిందో అర్థమైందో ఎట్లయినా మీకు? ఆయు, కర్మ, విత్తము, విద్య, నిధనము ఎవడు కంట్రోల్ చేయగలడో వాళ్ళు ఎప్పుడూ ఐదేళ్ల వయసులోకి వెళ్తారు. అంతకంటే ఎక్కువ వయసులోకి వెళ్ళరు వాళ్ళు. అది తర్వాత ఆలోచిద్దాం. అంచేత భాగవతం మనం ఎందుకు చదువుకుంటున్నాం అన్నది అర్థం చేసుకోండి. భాగవతం చదివిన తర్వాత ఈ పనులు మీరు చేయలేకపోతే భాగవతం అనవసరం. ఏం చేయగలగాలి మొట్టమొదట మీరు మీ ఆయు ప్రమాణాన్ని పెంచుకోగలగాలి. ఎంతవరకు మీ ఇష్టం, మీ ఇష్టాన్ని మీరు ఎంతవరకు పెంచుకుంటారు. రెండోది మీ కర్మ. కర్మ అంటే ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఒంటరిగా నేను పోరాడుతాను, పోరాడి గెలుస్తాను. పోరాడి ఓడిపోయేటటువంటి మానసిక స్థితి లేదు అక్కడ. ఓడడు కూడా భాగవతం తెలుసుకున్నటువంటి వాడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ, ఎత్ర పార్థో ధనుంధర, తత్ర శ్రీ విజయో భూతే ధ్రువ నీతే మతి. ఇంకేత భాగవతం అంటే ముసలాళ్ళు అయిపోయి పని పాట చేతకాలినటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది కాదు, పిల్లలకి నేర్పవలసినటువంటి. మీ పిల్లలకి నేర్చుకుంటే వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో ఊహించుకోండి. వాళ్ళ ఆయువుని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు, వాళ్ళ కర్మని వాళ్ళు కంట్రోల్ చేసుకోగలుగుతారు. అసంభవమైనటువంటిది సంభవం అవుతుంది. ఇందాక నేను చెప్పిన శ్లోకం అదే, ఎత్ర యోగీశ్వర కృష్ణ ఎత్ర పార్థం ధర్మేశ్వర తత్ర శ్రీ విజయో విభూతి ధ్రువ నీతి మతిర్మ. అర్జునుడు పారిపోతాను, యుద్ధం చేయనంటాడు మీకు గుర్తుంది కదా. ఎందుకు చేయనంటాడు కూడా నేను మీకు చెప్పాను. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రుడు నేను ఎలా గెలుస్తాను? అసంభవం గెలవటం. ఇచ్చామృత్యు ఉన్నటువంటి తన తాతతో, అస్త్రాల కింద పెడితే తప్ప కావనటువంటి గురువుతో, తనని చంపటానికే ఒక బాణాన్ని సపరేట్గా బ్యాంక్ లాకర్లో పెట్టి ఇవాళ నేను అర్జునుడిని చంపుతున్నాను అని చెప్పి ఏం చేస్తాడు వాడు? బ్యాంక్ లాకర్ దగ్గరికి వెళ్ళి తాళం చెప్పి ఆ బాణాన్ని తీసుకొచ్చి అర్జునుడి మీద ప్రయోగిస్తాడు. ప్రయోగిస్తే అర్జునుడు చచ్చిపోతాడు. తెలుసు కదా ఈ కథ మీకు. కర్ణుడు, జయ అర్జునుడు, అర్జునుడు తప్ప మిగతా నలుగురిని యుద్ధంలో ఒకరోజు చూడే వాడు ఎదురుకుండా ఉంటే అసలు గెలుపు సంభవమా? మీరు ఊహించండి, అసంభవం గెలుపు. కానీ అలాంటి చోట కూడా శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు? ఆయువు నేను నిర్దేశించాను, వాళ్ళు చనిపోయారు. చనిపోయారు అంటే అర్థం ఏంటి? వాళ్ళ ఆయువుని నేను కంట్రోల్ చేశాను. నువ్వు భయపడకు వాళ్ళని చూసి ఆయువు. అది మీకు భాగవతంలో ఈ రహస్యాలన్నీ చెప్పబడతాయి మీకు. కానీ ఈ విషయాలు మాత్రం చెప్పబడటం లేదు కనుక. కానీ ఈ విషయాలు నేర్చుకోవాలంటే మీకు ఒక రోజులో వచ్చేస్తుందా? ఒక రోజులో ఏం కాదు. ఇంకేది జీనం జీనేకి కళ అంటారు పూజ గురుదేవుడు. కావటం ఆ పేరుతో మాత్రమే ఇప్పుడు చాలా మంచి మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అందులో డౌట్ ఏమీ లేదు. కానీ వాళ్ళందరూ కూడా భాగవతీ విద్య యొక్క కొన్ని అంశాలు మాత్రమే చెప్తున్నారు. కానీ అది అవసరమే. ఇప్పుడు అవంతా తప్పని నేను అంటే అది అర్థం చేసుకోండి. అవంతా అవసరమే. అవంతా ఈనాడు ప్రపంచంలో వచ్చి ఉన్నాయి కనుక ఈనాడు మనం ఈ క్లాసెస్ పెట్టుకోగలుగుతున్నాం. చాలా స్పష్టంగా ఓపెన్గా భాగవతం ఏమి చెప్పబోతుంది అంటే ఆయు ప్రమాణాన్ని ఎలా నిర్ణయించుకోవాలో తెలుస్తుంది. ఆయువు అంటే మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఆయువు అంటే ఏమి కాదండి? భౌతిక శరీరం యొక్క జీవిత ప్రమాణం ఆయువు కాదు. నిజమైనటువంటి ఆయువు ఏంటంటే మీ జీవాత్మ యొక్క ఆయువు. అంచేత భాగవత విద్య మీ భౌతిక శరీరాల గురించి మాట్లాడుతుంది. ఎవరి గురించి మాట్లాడుతుంది? ఏ విధంగా శ్రీకృష్ణుడు త్రేతాయుగంలోనే రాముడుగా ఉన్నప్పుడు నేను ద్వాపర యుగంలో నేను చేయవలసిన పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత ఈ విధంగానే ఎగ్జిట్ అవుతాను డ్రామా సీన్ నుంచి అని ఎలా నిర్ణయం తీసుకున్నారు మీరు? అదే నిర్ణయము మీరు తీసుకుని వచ్చారు. కేవలం తేడా ఏంటి అంటే శ్రీకృష్ణుడికి అది తెలుసు, మీరు దాన్ని మర్చిపోయారు. ఇది కూడా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భాగవతం జరుగుతున్నప్పుడు అజ్యోతిష్టం మధ్యయాత్మ భూతానాం ఈశ్వరోతిష్టం ప్రకృతి స్వామహిష్టాయ సంభవామి
ఆత్మ మాయయ. శ్రీకృష్ణుడు ఏం చెప్తాడు అంటే అర్జునుడితో, అజ్యోతిష్టం గుర్తుక లేని వాడినైనప్పటికీ నేను నా యొక్క ఆత్మమాయతో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉంటాను. ఆయన ఏదో 5,000 సంవత్సరాల కిందట అర్జునుడితో యుద్ధం చేస్తే ఈ సంగతి చెప్తే మీరెందుకు ఇప్పుడు చదువుకోవటం అని కూడా ఆలోచిస్తారు. మీకు ఎందుకు ఇప్పుడు ఆయన పుట్టే ఏంటిట, కష్ట ఏంటిట? 5,000 సంవత్సరాల కిందట జరిగిన సంఘటన పిచ్చివాళ్ళ లాగా మనం పారాయణ చేస్తుంటే ఏం లాభం అని ఆలోచించారు ఎప్పుడైనా? గీత చదువుతున్నప్పుడు అజోపిష్టం అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోపిష్టం 3 పాయింట్స్ చెప్తాను ఇక్కడ. అజోడ పుట్టుక లేనటువంటి వాడిని అయినప్పటికీ, అవ్యయ నాకరేకమైనటువంటి వాడినప్పటికీ, భూతానాం ఈశ్వరోపిష్టం పంచభూతాలకి కూడా నేను ఈశ్వరుని అయినప్పటికీ, మీలాగే నేను కూడా మానవ శరీరధారిగా పుట్టాను. నా యొక్క మాయతో, నా యొక్క ఆత్మశక్తితో ఏం చెప్తున్నారో అర్థమవుతుందా? మీరు ఆ పాయింట్ మర్చిపోకండి. 5 పాయింట్స్ భాగవతం మీకు చెప్తుంది. అది మీరు ఈ 7 రోజుల్లో నేర్చేసుకోగలిగేటటువంటి విధానం ఏదైనా ఉందేమో అని వెతుక్కుంటున్నాను. భాగవతం మీకు ఈ 5 చెప్పకపోతే అసలు భాగవతం చదవాల్సిన అవసరం లేదు. మీరు మొదటిది ఏం చెప్పాను, ఆయువు మీ ఆయు ప్రమాణాన్ని శాసిస్తుంది, నిర్ణయిస్తుంది. సమస్య ఏంటో తెలుసా? ఈ ఆయు ప్రమాణాన్ని నిర్ణయించడం ఎలాగా అని తెలుసుకోవడానికి రాముడు చేసేటటువంటి దాంట్లో రాముడు శరీరం వదలటం మర్చిపోయాడు. ఈ ఫర్గట్ తావటం మర్చిపోయాడు. మీకు కథ తెలుసు కదా, ఉత్తరాఖండలో వస్తుంది. యముడుతో చర్చ, లక్ష్మణుడు అడుగుతుంటాడు, అంటే బాబు టైం అయిపోయింది, నేను ఎప్పుడూ 20,000 సంవత్సరాల కిందట శరీరం వదిలేసినటువంటి వదిలేయాలి, మీరు మీ శరీరాన్ని వదలటం లేదు, ఇది చాలా తప్పిది, డ్రామా అలా కంటిన్యూ చేస్తూ ఉంటే దర్శకులకు బోర్ కొడుతుంది, ఎంత మంచి డ్రామా అయినా మీరు ఎంతసేపు అని కూర్చొని చూస్తూ ఉంటారని కాదయ్యా అని యుక్తి అన్నాడు. సరే తర్వాత కథ తర్వాత ఆలోచిద్దాం. అంచేత రామాయణం ఆయు ప్రమాణాన్ని పెంచేటటువంటి విజ్ఞానాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మర్చిపోయారు చాలా విషయాలు. ఆయు మీరు పెరగాలి అంటే రామాయణంలో చెప్పబడినటువంటి జీవిత విధానాన్ని కనుక మీరు అనుసరించగలిగితే ఏముంది రామాయణంలో జీవిత విధానం? మనం ఏ పటాన్ని సూచిస్తాం? సాధారణ ఎక్కువగా రామ పంచాయతనాన్ని సూచిస్తాం. మళ్ళా అక్కడ 5 వచ్చింది, మీరు గమనించుకోరు ఎక్కడా కూడా. ప్రతి చోట 5 వస్తుంది. గాయత్రి 5 ముఖాలు. నీకున్నవి పంచప్రాణాలు, నీకున్నవి పంచకర్మేంద్రియాలు, నీకున్నవి పంచజ్ఞానేంద్రియాలు. ఈ విద్య భాగవతం మీకు నేర్చుకుంది. అంతేట ఆ రామ పంచాయతనం కూడా భాగవత విద్యే. ఈ భాగవత విద్య అనగా
భాగవతం నేర్చుకోవటానికి మొట్టమొదట మీకు ఉన్నటువంటి ఉండవలసినటువంటి మానసిక స్థితి ఏంటంటే, ఏది జరుగుతోందో అదే రైట్. ఏది జరుగుతోందో అది రైటే అన్న మానసిక స్థితి వచ్చేసింది అనుకోండి, మీ జీవితాల్లో చమత్కారాలు జరగటం మొదలవుతాయి. అనుకోవటం కాదు, అది ఆ అనుభూతిలోకి రావాలి. రైట్, నేను ప్రయత్నించాను. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ, గీతలో చెప్పేది కృష్ణుడు అదే. ఇది కాదు నేను ఇంకో పని చేస్తే బాగుంటుందేమో అనుకోవద్దు. నువ్వు నువ్వు చేయవలసినటువంటి పని చెయ్యి. నువ్వు చేయవలసినటువంటి పని నువ్వు ఎప్పుడు నిర్ణయించుకుంటావు? పుట్టిన తర్వాత, పుట్టక ముందేనా? అది గుర్తుంచుకోండి. అది మీకు అర్థమవుతేనే మనం భారతీయులు. భాగవతం చదవటానికి మనకి, దాన్ని ఉపయోగించుకోవటానికి మనకి కావలసినటువంటి సామర్థ్యం వస్తుంది. ప్రతీది కూడా నిర్ణయింపబడిందే. భీష్ముడి యొక్క సావు నిర్ణయింపబడితే, ద్రోణుడి యొక్క సావు నిర్ణయింపబడితే, కర్ణుడి యొక్క సావు నిర్ణయింపబడితే మంది అంత. ఫ్లైట్ గురించి చెప్తూ చెప్తున్నాను. ఫ్లైట్ అంటే అర్థమైందా మీకు? ఈ పరిస్థితి నేను ఎదుర్కోలేను, నేను పారిపోతాను అనేటటువంటి మానసిక స్థితిలో ఈనాడు మనం ఎక్కువగా జీవిస్తున్నాం. ఏదైనా ఒక పని చేయమన్నాం అనుకోండి, 12 ఇటుకలు, 5 దీపాలు, 5 అగరత్తులు, మా అప్పుడు ఎక్కడ వచ్చిందండి, అసలు పెట్టక ముందే తిండి తింట మీతో అవుతుందా? అది అవుతుందండి. నిద్రపోవటం మీతో అవుతుందా? అవుతుందండి. భావం అర్థమవుతుందా? భాగవత విద్యను నేర్పేటటువంటి సిద్ధి సాయి లాంటి పరమ గురువు యొక్క గురుతత్వాన్ని మీ ఇంటికి తీసుకురాగలిగేటటువంటి ఆ 12 ఇటుకలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించాలంటే మాత్రం ఎక్కడవుతుంది? టీవీ చూడటానికి ఒక్కడండి ఆ మాట మాతో ఎలా అవుతుందండి? ఎలా చూడగలమండి? అభావ ఇన్నాళ్లలో నా దగ్గరికి అనేక మంది రకరకాల బాధలు చెప్పుకుంటూ వచ్చారు. నాకు సినిమా చూడాలని ఉంది మాస్టర్, చూడలేకపోతున్నాను అని ఒక్కడలేదు. ఒక్కడలేదు ఆ మాట. నాకు చూడాలని ఉంది సినిమా, కానీ నేను సినిమాని చూడలేకపోతున్నాను. కానీ ప్రతి ఒక్కడూ వచ్చి నాతో చెప్పేది చదవాలనుంది, చదవలేకపోతుంది. నాకు అసలు అర్థం కాదు అసలు మనుషులు ఏం మాట్లాడుతున్నారో. భావం అర్థమవుతుందా? తప్పు మన మానసిక స్థితిది. అందరూ అది కరెక్ట్ అనుకుంటున్నారు కనుక మీకు అది చాలా బాగుంటుంది. తప్పు కదా? మీకు చదవాలని ఉన్నాక చదవలేకపోవటం అంటే ఎలా జరుగుతుంది అసలు చెప్పండి నాకు. చిన్నప్పుడు నేను చేసినటువంటి ఒక ఘనకార్యం చెప్తాను. మీరెవరు బయట వాళ్ళకి చెప్పనంటే చెప్తా, మాస్టర్ ఈ ఘనకార్యం చేశాడు చిన్నప్పుడు. చెప్పకండి ఎవరికి, కానీ మరి చెప్పాలి కదా. ఇంటర్మీడియట్లో మా తాతగారు ఏం చెప్తూ ఉండేవారంటే, రామకృష్ణ బాగా చదువుకోవాలి, ఇంటర్మీడియట్లో చాలా మంచి మార్కులు రావాలి, ఇంటర్మీడియట్లో వచ్చిన మార్కులు బట్టే నీ జీవితం అది అంతా ఉంటుంది. రైట్ తాతగారు, చాలా బుద్ధిగా చదువుకుంటాను. కానీ రాత్రి 1 గంట 2 గంటల వరకు రోజు చదివిస్తున్నాను నేను పుస్తకం చదువుతుంది. మా తాతగారు అప్పుడప్పుడు వచ్చి కిటికీలు చూస్తే కెమిస్ట్రీ చదువుతున్నాడా ఫిజిక్స్ చదువుతున్నాడా అనుకుని ఆనందించి 2వ రోజు కెమిస్ట్రీ ఎంతవరకు చదివావు ఫిజిక్స్ ఎంతవరకు చదివావు అని అడిగేవారు. అడిగితే తాత నీకు ఎలా తెలుసు నేను కెమిస్ట్రీ చదివాను, నేను రాత్రి నేను ఫిజిక్స్ చదివాను అంటే నేను చూశాను నువ్వు చదువుకుంటావు అన్నారు. సరే ఒకరోజు ఆయన లోపలికి వచ్చాడు, 12:30 అయింది, లోపలికి వచ్చాడు. నేను చాలా సీరియస్గా కెమిస్ట్రీ చదువుతున్నాను. ఆయన రావటాన్ని గమనించలేదు, అంత ఏకాగ్రతగా కెమిస్ట్రీ చదువుతున్నాను. ఆయన దగ్గరికి వచ్చి తొంగి చూశాడు కెమిస్ట్రీ బుక్లో. ఏముంది కెమిస్ట్రీ బుక్లో? అంచేత కెమిస్ట్రీ చదవమన్నా ఫిజిక్స్ చదవమన్నా మీకు నవల చదవాలి అని అంటే ఏం చేయగలిగారు? నవల చదవగలిగావు కదా. నాకు ఎప్పుడు గుర్తుంటుంది ఎవడైనా ఈ మాట అంటే నేను చేయలేకపోయాను మాస్టారు అంటే, నవల చదవాలి అని ఉన్నప్పుడు రాత్రిళ్ళ మెలకుని చదవగలిగినప్పుడు. మీకు నిజంగా సబ్జెక్ట్ చదవాలి అని ఉంటే నువ్వు రాత్రిళ్ళ మెలకుని చదవగలవా చదవలేవా? అది మీరు మీ పిల్లలకి నేర్పాలి తప్ప వాళ్ళేదో మేము చదవాలని ఉంది మమ్మీ డాడీ మేము చదవలేకపోతున్నాము అంటే, అవును పాపం మా వాడు కూడా చదవలేకపోతున్నాడు మాస్టారు, ఒకసారి తల మీద ఎలా చేపెట్టేది. అదో పెద్ద బిజినెస్, నాకు చేత కావటం లేదు. కానీ నేను తల మీద చేపెడతాను, మీ పిల్లవాడికి చదువు వచ్చేస్తుంది 5000 రూపాయలు అయినా వస్తారనుకుంటాను నేను గ్యారంటీగా. అలాంటి వాళ్ళు ఉన్నారు, అది జరగదు. అది గుర్తుంచుకోండి, గురువు యొక్క ఆశీర్వాదము మీకు ఎప్పుడు పనిచేస్తుంది అంటే మీరు ఆ లైన్లో ఉంటే. ఆ లైన్లో లేనప్పుడు ఇంకా ఆశీర్వాదాలు ఏం పనిచేయవు, అది గుర్తుంచుకోండి. కర్మ అర్థమవుతుంది, కర్మ నేను చెయ్యాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోయాను. నిన్ను నువ్వు మోసగించుకుంటున్నావు. చేయలేకపోతే అర్థమేంటి? ఇప్పుడు నేను చెప్పిన దాన్ని బట్టి నీకు అర్థమైంది కదా. నువ్వు పని చేయలేకపోయావంటే అర్థమేంటి? నీకు చేయాలని లేదు. నీకు చేయాలని లేనప్పుడు నువ్వు చేయలేకపోయాను అంటే ఎందుకు? నాకు చేయాలని లేదు కనుక చేయలేదు అంత నేర్చుకోండి. అప్పుడు భాగవతం మీకు అర్థమవుతుంది. ఇతరుల వల్ల రెండే చేస్తాను, చేయలేకపోతే ఏం జరిగిందనమాట. మీరు ఏదైనా ఒక పని మీకు చెప్పాను, మీరు చేస్తాను అన్నారు, ఆ పని జరగలేదు అంటే ఏం జరిగి ఉండాలి? మీరు చనిపోయి ఉండాలి. డూ ఆర్ డై. ఆ మధ్యలో వదలకూడదు. అది భాగవతం మీకు అందజేసేటటువంటి అద్భుతమైనటువంటి ఒక సైకలాజికల్ టూల్. అర్జునుడు మహాభారత యుద్ధం చేశాడు, చచ్చిపోతానని తెలిసి చెప్పాను కదా ఇందాక మీకు ఉదాహరణలు అర్థమయ్యాయా. భీష్ముడిని అర్జునుడు చంపలేడు, ద్రోణాచార్యుణ్ణి అర్జునుడు చంపలేడు, కర్ణుణ్ణి అర్జునుడు చంపలేడు, అయినా యుద్ధం చేశాడు. ఇక్కడ కేవలం మన బద్ధకంతో పనులు జరగటం లేదు తప్ప 99% పనులు కేవలం ఎందుకు జరగటం లేదు అంటే మన బద్ధకం. దానికి అవడేం చేస్తాడు, ఏ గురువు ఏం చేస్తాడు, అవడే ఏం చేయలేదు. కానీ నువ్వు పని చేయటం మొదలెట్టావనుకో, సమస్య ఏం జరుగుతుంది అంటే అసంభవాలు సంభవం అవటం మొదలెడతాయి, అసంభవాలు నిజంగానే సంభవం అవుతాయి. ప్రపంచ చరిత్ర మీరు తీసి చూడండి, ప్రతి సైంటిస్ట్ జీవితంలో కూడా అది అసంభవమే ముందు. ఆనాటి దేశకాల పరిస్థితుల్లో మనుషులందరూ కూడా అది అసంభవము అన్నారు. సైంటిస్ట్ అది చేసేసిన తర్వాత దాన్ని ఉపయోగించుకోవటానికి అందరికంటే ముందు వచ్చేవాళ్ళు ఎవరు అంటే అసంభవం అన్నవాళ్ళు. అది గమనిస్తున్నారు మీరు, ముందేమో ఇది ఎక్కడ జరుగుతుంది అంటారు. కొంచెం కూడా ఆ దిశలో పనిచేయండి, ఎందుకంటే జరగదు కదా. మనం చాలా తెలివైన వాళ్ళం, మాకు తెలుసు వాడు ఎవడో పరమమూర్ఖుడు, వాడేదో పిచ్చి పిచ్చి ప్రయోగాలు చేస్తున్నాడు. కానీ ఆ ప్రయోగ ఫలితాలు వచ్చాయనుకోండి, మొట్టమొదటి దానికి ఎగబడేది ఎవడు, ఇది కాదు అన్నవాడు. కర్మ అది, రెండు రకాల కర్మలు ఉన్నాయి. ఒక కర్మ ఏంటి అంటే అసంభవమైన నేను చేసి తీరుతాను. ఒకవేళ ఏదైనా కారణం వల్ల అది అతని వల్ల జరగలేదు అంటే ఏం జరిగి ఉండాలి, అతను చనిపోయి ఉండాలి, అప్పుడు అతని ద్వారా జరగవాలి. లేకపోతే అతను అలా ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఎత్ర యోగేశ్వర కృష్ణ, యోగము అంటే అది, యోగము అంటే లక్ష్యానికి లింకప్ అయిపోవడం, లక్ష్యానికే లింక్. ఇంకా ఆ లక్ష్యం తప్ప ఇంకేం వాడు బుర్రలోకి ఎక్కదు. కానీ ఆ లింక్ వాడు ఎన్నాళ్ళు కొనసాగించాలి, ఎత్ర పార్థో ధనుర్ధర, ధనుర్ధారి అయినటువంటి పార్థుడు. ధనస్సు అంటే యుద్ధం చేయటానికి రెడీగా ఉండాలి, పారిపోవటానికి రెడీగా ఉండకూడదు. రెండు పాయింట్స్ అర్థమే, ఆయువు కర్మ, తర్వాత విత్తంచ. విత్తం అంటే ఏంటి, వనరులు. సైన్స్ ఎందుకు డెవలప్ అవుతుంది అంటే వాడు చేసేటటువంటి ప్రయోగానికి తగిన వనరులు యంత్రాలు లేకపోతే ఆ యంత్రాలు వాడు కనిపెట్టుకుంటాడు. ఉదాహరణ అర్థమవుతుందా, చిన్న వస్తువులు చూడాలి, మైక్రోస్కోప్ కనిపెట్టుకుంటాడు. దూరంగా ఉన్నటువంటి వస్తువులు చూడాలి, టెలిస్కోప్ కనిపెట్టుకుంటాడు. దూరంగా ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడాలి, టెలిఫోన్ కనిపెట్టుకున్నాడు, మొబైల్ ఫోన్స్ కనిపెట్టుకున్నాడు. ఇవన్నీ ఇదివరకు ఉన్నాయా, మైక్రోస్కోప్స్, టెలిఫోన్స్, టెలిగ్రాఫ్స్, ఇవన్నీ ఒకప్పుడు లేవు. ఇవి విత్తము అంటే, విత్తము అంటే విత్తనము, సీడ్. నీకు ఏ పరికరము కావాలో ఆ పరికరము తయారు చేసుకునేటటువంటి సామర్థ్యము కూడా భాగవతం చదవటం వల్ల వస్తుంది. ఆయు ప్రమాణం పెరుగుతుంది, పని చేసే సామర్థ్యం పెరుగుతుంది. మూడోది, పని చేయడానికి కావలసినటువంటి వనరులు మీ దగ్గర లేకపోతే ఆ వనరులను మీరు తెచ్చుకునేటటువంటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. విద్య, విద్య అంటే మీరు చదువుకుంటున్న దాన్ని ఏమంటాం మనం, విద్య అంటాం. విద్య అంటే ఒక విశేషమైనటువంటి పనిని క్రమ పద్ధతిలో నేర్చుకున్నట విద్య. విద్య అనేది చాలా జాగ్రత్త అవుతుంది. ఓ విశేషమైనటువంటి పనిని క్రమ పద్ధతిలో నేర్చుకుంటే దాన్ని విద్య అంటాం. ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ ఏం చేస్తాడు, ఇంజనీర్ అవటము క్రమ పద్ధతిలో నేర్చుకుంటాడు. డాక్టరు ఏం నేర్చుకుంటాడు, డాక్టరీ విద్య క్రమ పద్ధతిలో నేర్చుకుంటాడు. అంచేత నాలుగోది వాడికి ఏమొస్తుంది అంటే భాగవతం చదివితే తనకి ఉన్నటువంటి ఆ జ్ఞానాన్ని ఇతరులకు చెప్పగలిగేటటువంటి ప్రక్రియ వస్తుంది. గురువులంటాం మనం అండి, మన భారతీయ దాంట్లో గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువులు దేవో మహేశ్వర అంటే గురువు ఏం చేయగలుగుతాడు? మనకి విద్య ఇవ్వగలుగుతాడు. గురువు విద్య ఇస్తాడు కదా, ఎలా క్రమ పద్ధతిలో ఇస్తాడు? మొట్టమొదట ఆ విద్య నేర్చుకోవటానికి నీకులో ఉన్నటువంటి అసమర్థతను దూరం చేస్తాడు. మొట్టమొదటి విద్యలో ఏం కావాలి? ఆ విద్య నేర్చుకునేటటువంటి సామర్థ్యం కావాలి. ఎక్కాలి రానటువంటి వాడికి మనం ఏమనుకుంటాం, వీడు ఇంజనీర్ అవ్వడులే. ఇంకేత ఎక్కాలి రానటువంటి వాడు ఇంజనీరింగ్ ఏం నేర్చుకుంటాడు? అంచేత విద్య నేర్చుకోవటానికి ముందు విద్య నేర్చుకోవటానికి మీ మానసిక స్థితిలో కానీ, భావనాత్మక స్థితిలో కానీ, శారీరక స్థితిలో కానీ ఉన్నటువంటి అడ్డంకుల్ని తీసివేయాలి. అది శివస్థితి, లేకపోతే లయస్థితి అంటాం. గురుదేవు మహేశ్వర మీలో ఉన్నటువంటి లోపాన్ని సవరించాలి. దాని తర్వాత ఏం చేయాలి? ఉన్నదాన్ని పోషించాలి. గురువు మీలో ఉన్నటువంటి సామర్థ్యాన్ని మళ్ళీ కింద పడిపోకుండా చూడాలి, కొండెక్కకుండా చూడాలి, పోకుండా చూడాలి గురువులు విష్ణు. తర్వాత ఏం చేయాలి? కొత్త కొత్త ఐడియాస్కి మీలో నాటాలి. ఆధ్యాత్మికతలో ఎప్పుడూ మీరు గుర్తుంచుకోండి, ప్రతి శ్లోకాన్ని మీరు తలకిందులుగా చదువుకోవాలి, స్ట్రైట్గా చదువుకుంటే కుదరదు. గురువు బ్రహ్మ, గురువు విష్ణు, గురువు దేవు మహేశ్వర. ఇది ఏ గురువు గురించి మాట్లాడుతున్నాను నేను? విద్య. ఈ విద్య నేర్పే మీరు అంత గొప్పవాళ్ళు ఎలా అయ్యారు? మీరు ఏ విధంగా మీ ఆయు ప్రమాణాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతున్నారు? మీరు ఏ విధంగా మీ కర్మ, కర్మ అంటే అర్థమైంది కదా, ప్రారంభ కర్మ గురించి మాట్లాడటమే, పరిస్థితిని జుట్టు పట్టుకుని లొంగదీయగలుగుతారా, లేకపోతే పరిస్థితికి లొంగబోతారు? రెండే రకాల కర్మలు ఉన్నాయి అసలు, మూడో రకమైన కర్మ లేదు. ఎక్కువ మంది ఎలాంటి కర్మ ఉంటుంది? లొంగిపోయే కర్మ. ఒకవేళ ప్రయత్నించిన లుక్వ మ్యాటిట్యూడ్ అంటానే, అంటే పెద్దగా ప్రయత్నిద్దాం, జరుగుతే జరుగుతుంది, నేర్పట్టండి. ఈ విద్య వాడికి ఎలా వచ్చింది? ఆయువుని, కర్మను, విత్తాన్ని కంట్రోల్ చేసేటటువంటి విద్య ఎలా వచ్చిందో కూడా చెప్పగలిగితే నాలుగో పాయింట్ విద్య అవుతుంది. అది అంటే నువ్వు ఎలా అంత గొప్పవాడి అయ్యావో ఇతరులకు చెప్పగలిగాను. కోటీశ్వరులు అయిపోతారు మనుషులు, కానీ ఆ కోటీశ్వరుని అడగండి మీరు, వాడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో చెప్పలేడు, చెప్పలేడు. ఒక సైంటిస్ట్ ఉన్నాడు, ఐన్స్టీన్ లాంటి వాళ్ళు, వాళ్ళు సైంటిస్ట్ అయ్యాడు కదా. సరే బాబు నువ్వు సైంటిస్ట్ ఎలా అయ్యావు, నాకు నేర్పు, నేను సైంటిస్ట్ అయిపోతాను, చెప్పలేడు. చాలా అందంగా బొమ్మ వేయగలడు, మంచి ఆర్టిస్ట్, వాడు మీకు నేర్పించగలడా? నేర్పించలేడు. విద్య అంటే అర్థమైంది కదా, నీకు ఉన్నటువంటి సామర్థ్యాన్ని ఇతరులకు అందజేయగలిగితే దాన్ని విద్య అంటాం. ఆ విద్యని నువ్వు ఎలా అందజేయాలి? క్రమ పద్ధతిలో అందజేయాలి. అది కూడా భాగవతం మీకు నేర్పుతుంది, మీ ఆయు ప్రమాణాన్ని పెంచేటటువంటి విధానాన్ని నేర్పుతుంది. మీరు మీ వ్యక్తిగత జీవితంలో తిరిగి పందల్లాగా జీవించకుండా ప్రతి పరిస్థితిని కూడా నేను నా అదుపులో ఉంచుకుని జీవిస్తాను అనేది నేర్పిస్తుంది. ఒకవేళ ఆ పని చేయటానికి తగిన వనరులు నీ దగ్గర లేకపోతే ఆ వనరులు నువ్వు ఎలా తయారు చేసుకోవాలో నేర్పుతుంది. ఈ మూడు నువ్వు చేసుకుంటూ నీ ఆయువుని పెంచుకుంటూ, నీ సామర్థ్యాన్ని, కర్మని పెంచుకుంటూ, వనరుల్ని పెంచుకుంటూ, ఇది ఇతరులకి అందజేయగలిగేటటువంటి సామర్థ్యాన్ని కూడా ఇస్తామని. ఈనాడు ఆ సామర్థ్యం చాలామందిలో లేదు. చాలామంది గొప్పవాళ్ళు గొప్పవాళ్ళు అయిపోతారు. సరే నువ్వు గొప్పవాడు అయిపోయావు కదా, నీ నీడలో నేను నీ అంత వాడిని అవుతాను? విద్య అందజేయగలిగేటటువంటి టెక్నిక్ లేదు. లాస్ట్ అన్నది చాలా గొప్పదైనటువంటిది. అసలు దేని కొరకు మానవ జీవితం ఎత్తుతున్నాము? ఎత్తినా దేన్ని చూసి మనం భయపడుతున్నాము? నిధనము. ఎలా శరీరాన్ని వదిలేయాలి? ఈ ఐదు భాగవత విద్య నేర్పుతుంది మీకు. అందువల్ల దీన్ని పంచకోశ జాగరణ అనొచ్చు, మీరు పంచతత్వ జాగరణ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. కానీ ఐదు ఏంటో మీకు చాలా స్పష్టంగా అర్థమైందా? అంటే ఈ క్లాసుల్లో 11వ తారీఖున కదా చివరి 7వ రోజు అవుతుంది, ఆ రోజు లోపల నేను మీకు ఈ పాయింట్స్ చెప్పగలిగాను అనుకోండి, అప్పుడు నాకు విద్య వచ్చినట్టు. చెప్పలేకపోతే విద్య రాలేదు. చూద్దాం ఏమవుతుందో మరి. కానీ మేము నేర్చుకోవటానికి ప్రయత్నిస్తాం, కానీ మాస్టారు రోజు టైంకి రాలేము. ఈ విద్య నేర్చుకోవటానికి మీకు టైం లేదు. చూసుకోండి మీరు ఎంత గొప్పవాళ్ళు. దేనికి మీకు టైం లేదు? మీ ఆయుష్ ప్రమాణాన్ని పెంచుకోవటానికి, నేర్చుకునే విద్యకి టైం లేదు. రెండోది దేనికి మీకు టైం లేదు? కర్మ, జీవితాన్ని ఎదుర్కొనేటటువంటి కర్మ, ధైర్యంగా జీవించగలిగేటటువంటి కర్మ. ప్రకృతి అంతా కూడా మనకు విపరీతంగా ఉన్నా కూడా నేను నుంచుని పోరాడుతాను, నన్ను ఎవరు ఏమీ చేయలేరు అని నేర్చుకోవటానికి మీకు టైం లేదు. వచ్చేవాళ్ళని అంటే నేను దాని వాళ్ళని అంటున్నాను. మూడోది వనరులు పెంచుకునేటటువంటి కర్మ విద్య. నాలుగోది ఇది మీరు నేర్చుకున్నాక ఇతరులకి చెప్పగలిగేటటువంటి టెక్నిక్. ఇదంతా అయిపోయిన తర్వాత అసలైనటువంటి సుసలైనటువంటిది ఏంటి అంటే, అసలు నీ ఎగ్జిట్ ఎలా ఉంది? సినిమాల్లో హీరో మెయిన్ క్యారెక్టర్, ఇద్దరు ముగ్గురు హీరోలు సినిమాలో వర్క్ చేస్తున్నా అనుకోండి, చిన్న భావం అర్థమవుతుందా? ఒకే సినిమాలో చిరంజీవి యాక్ట్ చేస్తున్నాడు, అమితాబ్ బచ్చన్ యాక్ట్ చేస్తున్నాడు, హాలీవుడ్ యాక్టర్ పేరు ఏదైనా ఒకటి చెప్పమ్మా. హాలీవుడ్ యాక్టర్ పేరు రిచర్డ్ ఏదో, ఆ రిచర్డ్ గారు. వీళ్ళు ముగ్గురు ఒక సినిమాలో తీసుకున్నానమ్మా నేను, భాగవతం అనే సినిమా తీసుకున్నాను నేను, ఈ ముగ్గురిని పెట్టుకున్నాను. ఇప్పుడు చిరంజీవి పెద్ద హీరో అయినా లేకపోతే ఆయన తీసుకోవద్దు మనం, తీసుకుందాం అంటే పొందినే చిరంజీవి అమితాబ్ బచ్చన్ మనకి తెలిసిన పేర్లు పెట్టుకుందాం. ఇంకోటి ఎవరమ్మా? రిచర్డ్. వీళ్ళు ముగ్గురిని సినిమాలో పెట్టుకున్నాం. మీరు గుర్తు చేసుకోండి, అందులో ఏదైనా హీరో ఒకడు చనిపోయే సీన్ ఉంటే నేను చనిపోతాను అని హీరో క్లాష్ చేస్తాట. ముగ్గురు ఉన్నారు, నేను సుఖంగా బతుకుతాను అనేటటువంటి వాడికంటే వాడి కోసం త్యాగం చేసి ప్రాణాలు ఇచ్చేసే హీరో ఉన్నాడు అనుకోండి, ఎవరికి ఎక్కువ వాల్యూ వస్తుంది? ఉదాహరణ అర్థమైందా? ఇద్దరు హీరోలు ఉన్నారు, న్యాచురల్గా ఇద్దరు హీరోలు ఉండకూడదు కదా. అంచేత పూర్వకాలంలో అయితే టీబీ వచ్చేది, ఈ కాలంలో క్యాన్సర్ వస్తుంది, తర్వాత కాలంలో ఎయిడ్స్ వస్తుందేమో, ఏదో ఒకటి వచ్చి ఒక హీరో ఏమైపోవాలి? పక్కకి వెళ్ళిపోవాలి. పేరున్నటువంటి హీరో ఏం కోరుకుంటాడు అంటే ఆ చనిపోయే క్యారెక్టర్ నాకు రావాలి. ఇందుకు శాశ్వతంగా గుర్తుండి విద్య నిధనమే వచ్చ. నువ్వు ఎలా చెప్పావు? ఏడుస్తావు మంచం మీద, 10 మందిని ఏడిపిస్తావు, ఎప్పుడు పోతాడురా వీడు అని చేస్తున్నావా? లేకపోతే వీడు ఉంటే బాగుండు, వీడు వెళ్ళిపోతాడా అప్పుడే అని నీకోసం ఎడిచేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళలాగా చూస్తావా? అది నేర్చుకుంది భాగవతం. ఇంచేత భాగవతం అనేటటువంటిది ఏదో పనికిరానటువంటి విద్య కాదు. కానీ దీనికి సాహసం కావాలి, ఈ ధైర్యం కావాలి. ముందు నేర్చుకుంటాను అనే ధైర్యం, నేర్చుకుంటే నేర్పిస్తాడు. ఎవడు నేర్పుతాడు అక్కడ? అది చాలా తమాష ఏంటి అంటే, ఆ నేర్పించేటటువంటి వ్యక్తి 5000 సంవత్సరాల కిందట శరీరాన్ని వదిలేశాడు. ఈ విద్య, ఈ భాగవత విద్య, ఆయుష్ కర్మచ విశ్వంచ విద్య నిధనమేవచ, తండ్రి గర్భంలోనే ఈ 5 నేర్పించబడతాయి అనేటటువంటి ఈ విద్య నేర్పేటటువంటి ఆ పరమ గురువు 5000 సంవత్సరాల కిందటే శరీరం వదిలేశాడు. ఎవడి గురించి చెప్తున్నాను నేను? కానీ ఆయన ఎబిలిటీ చూడండి, ఇప్పటికీ ఆయన చెప్పటానికి రెడీగానే ఉన్నాడు. మనం మాత్రం ఆ పుస్తకం జోలికి వెళ్ళాము, వెళ్ళినా కూడా ఈ దృష్టితో వెళ్ళాము. అంచేత మీకు దృష్టికి పనికొచ్చేటటువంటిది ఒక శ్లోకం ఈ భాగవతం నుంచి. ఆయన శక్తిని నేను మీకు ఇందాక అందజేశాను, ఆ శక్తిని మీరు గమనించుకోండి, ఈ మంత్రాన్ని మీరు ఎప్పుడు ఉపయోగించుకున్నా కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క శక్తి మీకు పనిచేస్తుంది. ఇది చాలా తాంత్రికమైనటువంటి శక్తి. ప్రభుదత్త బ్రహ్మచారి పేరు విన్నారా మీరు? చాలా పెద్ద శ్రీకృష్ణోపాసకుడు. ఆనందమయ్య మా పేరు విన్నారా? వాళ్ళందరూ కూడా అవును ఈ మంత్రము అలాంటి ఫలితాలే ఇస్తుంది, దీనికి మీరు సాధన చేయక్కర్లేదు, జప తపాలు చేయక్కర్లేదు, అనుష్ఠానాలు చేయక్కర్లేదు, కేవలం మీకు ఉండవలసింది ఏమిటి అంటే ఆర్తి. నిజంగా ఆ బాధ నాకు నా నుంచి తొలగించవేయబడాలి అనేటటువంటి ఆర్తి ఉంటే. ఇందుకు ఈ మాట అంటాను, చాలామందికి వాళ్ళ బాధలు పోవాలని ఉండదు, మీరు నమ్మరు, చాలామందికి వాళ్ళ బాధలు పోవాలని ఉండదు. ఎందుకంటే బాధలు పోతే పని చేయాల్సి వస్తుంది. మీరు గమనించారో లేదో, హాయిగా మంచం మీద పడుకుని పనులు చేయించుకుంటున్నటువంటి వాడికి గబుక్కున ఆరోగ్యం వచ్చేసింది అనుకోండి, ఏమవుతుందో తెలుసా? ఏం రా నీకు, ఏం మాయ రోగం వచ్చింది, ఇప్పుడు బాగానే ఉన్నావు కదా, ఏం చేయంటారు? అంచేత అటువంటి వాళ్ళు రోగ నివారణ కోరుకోరు. చాలామందికి ఆ విషయం తెలియదు. చాలామంది రోగులకి వాళ్ళ రోగాలు ఎందుకు తగ్గవు అంటే వాళ్ళకి అసలు తగ్గాలని లేదు. చాలామంది ఒప్పుకోరని, కానీ మీరు కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే ఒప్పుకుంటారని ఉంటాయి కొన్ని. దాని యొక్క పరాకాష్ఠ నేను ఢిల్లీలో చూశాను. ఈ రోగం బాధ పోకూడదు అనేటటువంటి వ్యక్తుల యొక్క నా స్నేహితుడే ఢిల్లీలో సరే పని చేసుకుంటున్నాడు ఆర్టిస్ట్ అతను. హరిద్వార్ వెళ్ళటానికి, మా గురువుగారి ఆశ్రమానికి వెళ్ళటానికి ఢిల్లీలో దిగాలి. ఢిల్లీలో దిగి ట్రైన్ మారి వెళ్ళాలి. అతను ఉన్నాడు కదా, నేనేం చేసేవాడిని అంటే ఢిల్లీ వరకు టికెట్ తీసుకుని రెండు మూడు రోజులు అతని దగ్గర ఉండి తర్వాత వీలవుతే అతను నేను కలిసి వెళ్ళేవాళ్ళం హరిద్వార్కి. అతని భార్య ఒకరోజు నాకు కంప్లైంట్ చేసింది, మా ఆయనకి చెప్పి 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 నేను అవస్థ పడిపోతున్నాను, నా మాట ఆయన వింటలేదు, నేను కాళ్ళు చూడండి ఎలా పాడైపోయాను. నేను చూశా నడుస్తున్నప్పుడు కాళ్ళు కుంచుతున్నాయి, ఏమి ఉన్నాయని. ఏం లేదు, జోడు మార్చమంటాను, ఆయన కొనుక్కున్న జోడు కొంచెం ఇరుకు జోడు, ఆ ఇరుకు జోడులో మేజోడు వేసుకుని కాలు దూర్చుకుని నడిచే రోజల్లో ఉంచుకుని మళ్ళా వచ్చే సాయంత్రం తీసేసిన కల్లా కాలు చాలా బాధాకరంగా ఉంటుంది. నేను చూడలేకుండా ఉన్నాను, ఆయన వినడు, ఎన్నిసార్లు చెప్పినాను పెద్ద జోడు కొనటం లేదు. సరే ఆ రోజు రాత్రి మీటింగ్ వేసాను, ఎవరెవరో నేను, ఆయన భార్య, అతను చెప్పా, చూడు ఇంత బాధపడుతుంది, కాళ్ళు మంచిది కాదు, కాలు అలాగా నిరంతరం అలా ఉండటం, కాస్త పెద్ద తోడు కొనుక్కో దానికే ఉంది అని. తర్వాత చెప్తానులే అన్నాడు, ఇప్పుడు నాకు కుదరదే సరే నువ్వు ఆ మాట ఎత్తబాకస్తుంది, తర్వాత చెప్తానులే అన్నాడు. అదే శిక్ష ఇలాగే ఎప్పుడు అంటాడు ఆయన, నేనేం చేయగలను, నీ ముందే అన్నాడు కదా నేనేం చేస్తాను, సరే తర్వాత చెప్తానని అన్నాడు కదా అని తను భార్య లోపలికి వెళ్ళిపోయి పడుకున్న తర్వాత డాబా మీదకి వెళ్ళి పచారీ చేసుకుంటాడు. అసలు బాధ ఏంటయ్యా చెప్పన్నా, నాకు ఏకైక సుఖ సాధనం అదొక్కటేను, అది కూడా నువ్వు లాగిస్తానంటే అట్టా రామకృష్ణ అన్నాడు. ఏంటిటా, ఆఫీసులో ప్రాబ్లమ్స్, ఇంట్లో ప్రాబ్లమ్స్, చుట్టుపక్కల ప్రాబ్లమ్స్, ఎప్పుడూ నాకు ప్రాబ్లమే, ఆఫీస్ నుంచి నేను సాయంత్రం వచ్చాక జోడు విప్పినప్పుడు నాకు ఆనందం ఉంటుంది, ఆహా ఆ ఆనందం నన్ను పోగొడతావా, మరి అలాంటి బాధలు నీకుంటే నేను మాత్రం ఏం చేయగలను, ఉంచుకోండి ఆ బాధను. కానీ అది నిజమైన బాధ నీకు తెలియదు, నేను చెప్పటానికి అది ఏదో హాస్యంగా ఉంది, కానీ 90% బాధను మనం వదులుకోం. వదులుకుంటే ఏమైపోతుందో, దానికి ఒక సామెత కూడా చెప్తారు మనుషులు, ఏ నోన్ డెవిల్ ఈజ్ బెటర్ దెన్ ఏ అన్నోన్ ఏంజల్, తెలిసిన భూతము దెయ్యము తెలియని భగవంతుడి కంటే చాలా మంచి చెప్తారు. అలాంటి వాళ్ళకి మనం ఏం చేయలేం, కానీ ఈ మంత్రము కనుక మీరు నిజంగా నేను చేయగలిగినంతా చేస్తున్నాను, నా బాధ పోయి తీరాలి అని కోరుకోవాలి, అతనిలాగా అనుకోకూడదు. ఈ జోడు కథ గుర్తుంచుకోండి, ఈ జోడు ఉంటేనే బాగుంటుందిలే, కనీసం ఆ జోడు విప్పినప్పుడైనా నాకు ఆనందంగా ఉంది అనుకునేటటువంటి వాడికి ఈ మంత్రం పనిచేయదు. మంత్రం జాగ్రత్తగా రాసేసుకోండి, రాసుకోగలిగేటువంటి వాళ్ళు. విజయశ్రీ వచ్చిందా? విజయశ్రీని అది కొట్టించమని చెప్పాను ఈ మంత్రాన్ని. మరి అవి టైంకి ఉంచకపోతే ఎట్టా? రేపు తీసుకురండి అవి. రేపు కాదు, ఎల్లుండి. రేపు మీకు టైం ఎందుకు ఇస్తున్నానంటే, నేను మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించుకుని ఇదే మాట్లాడి చెప్పబోతున్నారు అని, మీరు రావటమే కాకుండా ఇంకా చాలామందిని తీసుకువస్తారు అని ఆశిస్తూ మీకు ప్రచారానికి టైం ఇస్తున్నానమాట రేపు. నేను అసలు కారణం ఏంటో మీకు తెలుసు కదా, నాకు చిన్న పని ఉంది ఇంకో చోట. కానీ అది మీరు ఇలా ఉపయోగించుకోవచ్చు కదా, కర్మ అంటే ఇది అనమాట. నేనేమో నా పని మీద వెళ్తే మీరేం చేస్తారు? విజృంభిస్తారనమాట. దేనికి? ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ. ఈ ఐదింటిని కంట్రోల్ చేసేటటువంటి భాగవతంలోనే ఒక మహామంత్రం ఉన్నది. ఆ మంత్రము రాసుకుంటే రాసుకోండి. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. గోవిందాయ నమో నమః. ఓ ఈ క్లేశ అనేటటువంటి పదం వాడుతున్నప్పుడు మీ ప్రాబ్లం అక్కడ చెప్పుకోండి. మీ మనసులో ఆ ప్రాబ్లమ్ని చెప్పుకోండి. ఇవన్నీ కూడా గ్యారంటీ టెక్నిక్స్ ఫ్రమ్ భాగవత. కానీ ఆ టెక్నిక్స్ ఉపయోగించుకోమను. ఇంత భాగవతంలో 12 స్కందాలు ఉన్నాయి కనుక దీన్ని మీరు 12 మాటలు చదువుకోవాలి. ఇంకా ఎప్పుడు మంచిదే? 12 ఇటికలు 5 దీపాలు 5 అగరత్తులు వెలిగించుకుంటున్నారు కనుక వెలిగించుకోగానే ఈ శ్లోకాన్ని 12 సార్లు చదివేసుకోండి. పెద్ద కష్టమేం కాదు. మీరు ఎలాగో మీరు మహాలక్ష్మి అది చేసుకుంటూనే ఉన్నారు, దాంట్లో పాటు ఈ 12 మీరు చేసుకుంటే లైఫ్లో మీకే కాదు మీ బంధుమిత్రులు ఎవరికి వచ్చినా కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. మీరు చేసి చూడండి రిజల్ట్. భాగవతంలో గ్యారంటీ ఇస్తున్నాడు, 12 సార్లు అంటే వల్ల మీకేం నష్టపోరు, వస్తే అన్నీ వచ్చేస్తాయి. ఇంకా 12 సార్లు మనం ఇప్పుడు అనేసుకుందామా? కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మని ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం ఓం.
దేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.
భాగవత విద్య గురించి ఇది చెప్పిన 5 పాయింట్లు గుర్తుంచుకోండి. ఆయు కర్మచ విస్తంచ విద్య నిధనమేవచ. వీటిని మనం ఎలాగా మన వశంలో చేసుకోవచ్చు, వీటిని ఏ విధంగా మనము మనకి మన సమాజానికి మన కుటుంబానికి ఉపయోగపడే విషయం చేసుకోవచ్చు అనేటటువంటిదే భాగవత విద్య. శ్రీకృష్ణుడు తర్వాత ఆ భాగవత విద్యను అంత కరెక్ట్గా భాగవతంలో చెప్పింది చెప్పినట్టు అందజేసినటువంటి ఒక మహావ్యక్తి సిద్ధిసాయి. ఒక మహావ్యక్తి అన్న చాలామంది ఉన్నారు, కానీ మనకి అందుబాటులో మనం అవగాహన చేస్తునేటటువంటి దాంట్లో ప్రణత క్లేశ నాశాయ అంటే సాయి దగ్గరికి వెళ్తే నీకు తెలుసు కదా మీకు కష్టాలన్నీ ఎలా పోతున్నాయి. ఆ విద్య భాగవతం నేర్చుకుంటే మీకు ఇంకా తొందరగా స్పష్టంగా జరగటమే కాకుండా మీరు కూడా సాయి వలె చాలామందికి సహాయ సహకారాలు అందజేయగలరు. దాంతో మనం మొదలెడదాం. ఈ పుస్తకం వీలైనటువంటి వాళ్ళు తెచ్చుకున్నారు ఎవరైనా? ఇవాళ క్లాస్కి వచ్చినట్టు రావటమే తప్ప మీరు కొంతమంది ఈ పుస్తకాలు అవి ఇక్కడ ప్రస్తుతం మనం చేసుకున్నది ఏంటి అంటే ఈ పుస్తకం